This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On the Air.
Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
గాలి స్వచ్ఛంగా ఉంది కానీ ముఖానికి మాస్క్ వేసుకొని తిరగాలి. అందరి చేతులు శుభ్రంగా ఉన్నాయి కానీ ఎవరి చేతులు తాగడానికి లేదు. పక్కనే ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రోగంతో బాధపడుతుంటే మనసారా చేతులు పట్టుకొని ఏడవడానికి లేదు. ఒక పక్క మనుషులు చనిపోతుంటే అయ్యో అని దగ్గర పోవడానికి లేదు. నిస్సహాయత, బాధ, ఆవేదన, కోపం, ఉక్రోషం పక్క మనిషి మీదో, ఏ జంతువు మీదో, ప్రాణి మీదో, ఓ కొండ మీదో, ఆఖరికి సముద్రం మీదో కోపం వస్తే ఏదోటి చేయగలం. ప్రపంచం మొత్తం పసిగట్టేసినట్టు మనం పీల్చే గాలి విషమైపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి, అయోమయం, దిక్కుతోచనితనం. మనకన్నా గొప్ప శక్తి భగవంతుడిని నమ్మి భగవంతుణ్ణి ప్రార్థిస్తామని ఆలయాలకో, గుళ్ళకో, మసీదులకో, చర్చలకు పోదామంటే భగవంతుళ్ళు కూడా ఏకాంతంలో ఉండాల్సిన పరిస్థితి. ఇది ఏమి కర్మరా దేవుడా అని ఒక 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడదాం, మనసారా మాట్లాడదాం, ఆప్తుల్ని దగ్గరికి తీసుకుందాం, ఇంటికి పిలుద్దాం, భోజనం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. పోనీ ఇవన్నీ ఎలా పోయినా మన జాగ్రత్తలో మనం ఉందామని ఉండడానికి ప్రయత్నించి కాసిని బియ్యం తెచ్చుకోవడానికి బయటికి పోయినా కూడా అక్కడ నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ రేట్లు పెరిగిపోవడం, ఈతయ్య సమయంగా చూసుకొని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని దోచుకోవడం, మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పేదరికంలోకి నెట్టేయడానికి ప్రపంచమంతా చేస్తున్న శక్తిలాగా భుజాల మీద 1,000 కిలోల బరువు ఉన్నట్టు, మనసులో ఆనందం అనేది ఏ మూలాలు లేనట్టు, ఒక భయంకరమైన విషాదకరమైన మన జీవితంలో బహుశా ఇంకొక ఎప్పుడైనా చూస్తామో లేదో తెలియదు కానీ దాదాపు ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని విపరీతంగా వేధించి వీధుల్లోకి వెళ్ళడానికి భయపడి కనిపిస్తే కాల్ చేసే రోజుల్లో, అలాంటి రోజుల్లో కూడా దేశం కోసం చచ్చిపోయినామనే, స్వాతంత్రం కోసం చచ్చిపోయినామనే ఆనందంతో మనుషులు బ్రతికారు కానీ ఇలా ఇష్టమైన వాళ్ళని తాకడానికి కూడా భయపడేంత జీవితం నరకం. ఇన్నాళ్ళు నేను జీవితంలో ఆనందకరమించే విషయాలు, సంతోషం కలిగించే విషయాలు ప్రకృతి, సాహిత్యం, కవిత్వం, జీవితం, సన్సెట్స్, సూర్యోదయాలు, సాయంకాలపు చల్లగాలులు ఇవనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది జీవితం యొక్క అందం మనుషులు, చుట్టూ ఉన్న మనుషుల మీద మనకు కలిగే అసహ్యమే వేరే వాటి మీద ప్రేమ కలిగింపజేసింది. చుట్టూ ఉన్న మనుషుల మీద మనకు కలిగే ప్రేమే ఈ భావాల్ని, స్మృతులని, జ్ఞాపకాలని, కవిత్వాన్ని, సాహిత్యాన్ని అన్నిటినీ క్రియేట్ చేయింపజేసింది. కేవలం ఇంకొక మనిషి మీద, ఇంకొకరి మీద ఉన్న ప్రేమే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బహుశా ఈ సందర్భంలో మనసు చలించి బాధపడి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచర స్థితిలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, కానీ ఈ కరోనా రావడం వల్ల మనసులో ఎక్కడ లేని నిరాసక్తత, నిర్లిప్తత, ఇలాంటి బాధలు, అసలు ఏంటో జరుగుతున్న పరిస్థితి అర్థం కాకుండా కొన్ని కొన్నిసార్లు ఎంత సంతోషంగా పాజిటివ్గా ఉందామని ప్రయత్నించినా కూడా ఎవరో ఎద మీద బలమైన ఒక వ్యక్తి కూర్చొని ఊపిరాటకుండా నలిపేస్తున్నట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా చాలా బాధపడుతున్నాను. చుట్టూ చూస్తుంటే నేను ఎప్పుడు ఇండియాకు వచ్చినా కూడా ఆ వైబ్ వేరేలాగా ఉండేది. అసలు ఇండియా అంటే నా దృష్టిలో అప్పుడు, నేను ఇప్పటిదాకా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి బయట ఉన్నాను, 6 నుంచి 7 సార్లు ఇండియాకి ప్రతి సంవత్సరం 1 నెల పాటు వచ్చిపోయేవాడిని. ఈ నెల రోజులు నేనొక్కడనే ఎంజాయ్ చేస్తున్నానని కాదు, కానీ నేను ఎటు పోయినా కూడా కనీసం సంతోషం కనిపించేది. మధ్యతరగతి వాళ్ళ బాధలు, పేదల బాధలు ఉన్నాయి, కానీ కష్టపడుతుంటే సంపాదించుకునే సొమ్ము, ఆ సంపాదించుకున్నప్పుడు వాడి ముఖంలో సంతృప్తి కనిపించేది.
ఆటో వాళ్ళు రోజుకు 18 గంటలు సంపాదిస్తున్నా, కష్టపడుతున్నాను, మా కూతుర్ని చదివించుకుంటున్నాను అని చెప్పే ధైర్యం కనిపించేది. కానీ ఈసారి రోజంతా పని చేస్తామన్నా కూడా వచ్చేవాళ్ళు లేకపోతే అలాంటి పేదల బ్రతుకులు ఎలా బతకాలి చెప్పండి. ఏదో 4 రాళ్ళు వెనకేసుకొని ఇంట్లో కూర్చొని మనం లాక్డౌన్ పెట్టాలి అంటే, మరి లాక్డౌన్ పెట్టడం నిజంగా అది సమంజసమే అయినా కూడా మనలాంటి పేదలు, బలహీన వర్గాలు రోజు పనిచేస్తే తప్ప రాత్రి అన్నం దొరకని మనుషులు ఉండే సమాజంలో అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నానని కాదు, కానీ నేను కూడా పూర్తిగా న్యూజిలాండ్లో కూర్చున్నప్పుడు ఎందుకు ఇండియా లాక్డౌన్ పెట్టట్లేదు, కంప్లీట్ కర్ఫ్యూ పెట్టచ్చు కదా, పోనీ అందరికీ డబ్బులు ఇవ్వచ్చు కదా అంటే, పేదలకి డబ్బులు ఎంతమాత్రం వస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇది మనము డిబేట్కి అసలు ఆస్కారం లేని ఒకనొక సందర్భం అన్నమాట. పేదలకి 10 ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వం చెప్తుంది అనుకోండి, అది నిజంగా ఎంతమంది పేదలకి ఎన్ని 10,000 వస్తాయో మీ అందరికీ తెలుసు, ఎన్ని 10,000 ఎవరి జోబులోకి పోతాయో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి ఒక సిస్టమ్ సరిగ్గా లేని దేశంలో లాక్డౌన్ పూర్తిగా విధించడంతో ఎవరు బాధపడతారు? ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ హోమ్ వర్క్ చేసుకునే వాళ్ళు కాదు, లేదా ఆల్రెడీ సంపాదించి 2 నెలలు కాకపోతే 3 నెలలు ఇంట్లో అందరినీ సంపాదించుకొని కాపాడుకోగలిగే స్తోమత ఉన్న వాళ్ళు కూడా కాదు. రోజు పొద్దున్నే 6 గంటలకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 20 కేజీల బస్తాల్ని మోసుకొని పోయి అటు పెడితే రాత్రికి 250 రూపాయలు ఇస్తే దాంట్లో 100 రూపాయలు మందు తాగి 150 రూపాయలు ఇంట్లో ఇచ్చి తిని పడుకునేవాళ్ళు. వాళ్ళని నేను మందు తాగడానికి సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ అది వాళ్ళ జీవన శైలి. అలాంటి వాళ్ళని ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నాం. నాలాంటి వాడు కూడా కూర్చొని అది చేయాలి ఇది చేయాలి అని చెప్తున్నాడు, కానీ మొన్న రోడ్డు మీద పోతూ ఉంటే ఒక అవసరానికి ఒక లారీ ఆయన్ని పోలీసు వాళ్ళు ఆపారు. ఆపి, ఎందుకయ్యా తిరుగుతున్నావు, వీకెండ్ లాక్డౌన్ ఉంది తెలీదా, నీకు ఏం బుద్ధి లేదా అని గట్టిగా కలిసి మాటలు మాట్లాడుతున్నారన్నమాట. ఆయన కడుపు పట్టుకొని చేయి చూపించి అన్నాడు, నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే నా కొడుకులకి నాకు బువ్వ ఎవరు పెడతారండి అన్నాడు. ఆ మాట విన్నప్పుడు మనసు ఎంత కలిసిపోయేసిందంటే కళ్ళల్లో నీళ్లు అలా తెలియకుండానే బయటకు వచ్చాయి. ఆయనకి నాకు తేడా ఏంటి అంటే, నేను సరదాగా ఫ్లైట్లో దిగి ఇండియాకి వచ్చి ఏదో హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను, ఆయన అన్నం కోసం పోతున్నాడు. ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి పేదలు ఉన్న సమాజంలో, సిస్టమ్ కూడా సరిగ్గా లేని సమాజంలో మనం లాక్డౌన్ ఎలా పెట్టగలం అనేది మాత్రం నాకు నా మనసులో తొలిచేసిన ప్రశ్న. అందుకే నేను పూర్తిగా ఇన్ని కేసులున్నా లాక్డౌన్ పెట్టలేకపోతున్నా కూడా నేనైతే మనసులో ఎందుకో సంతోషపడుతున్నాను. ఎవరికి వాళ్ళు విఘ్నత కలిగి సరైన నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరు మనం కరోనాను దూరంగా పెట్టచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. దానికి ఉదాహరణ నన్ను నేనుగానే చెప్పుకుంటున్నాను. ఒక కరోనా పాజిటివ్ వ్యక్తితో నేను 2 రోజులు ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను నాకు సంక్రమించకుండా సక్సెస్ఫుల్గా కాపాడుకోగలిగాను. అంటే కారణం అన్ని జాగ్రత్తలని తూచా తప్పకుండా పాటించడం. అంటే మాస్క్ ధరించడం దగ్గర నుంచి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ దగ్గర నుంచి, చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి ప్రతిదీ మనం పక్కాగా పాటిస్తే ఖచ్చితంగా ఈ చైన్ని మనం బ్రేక్ చేయగలం. నేను చెప్తున్నది డైరెక్ట్గా ఒక కరోనా పాజిటివ్ పేషెంట్తో ఉన్నాను, అయినా కూడా నాకు సంక్రమించలేదు అంటే అది నా వ్యాధి నిరోధక శక్తితో గొప్పతనమో, నా రిలీజియస్ ప్రాక్టీసెస్ో కావు, కేవలం సైంటిఫిక్గా చెప్పినవి చెప్పినట్టు చేయడం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే, నిజంగా మనం గనక పాటిస్తే ఈ చైన్ ఖచ్చితంగా బ్రేక్ చేయగలం. అందరూ అనుకుంటున్నారు కరోనా వైరస్ చాలా భయంకరమైనది, అది వస్తే చనిపోతామని. కాదు, కరోనా వైరస్ భయంకరమైనది కానే కాదు, ఒకేసారి 200,000 మందికి ఇది వస్తుంది కాబట్టి అంతమందిని ట్రీట్ చేయలేకే చాలామంది చనిపోతున్నారు. ఉదాహరణకి ఒక హాస్పిటల్లో 50 బెడ్లు ఉన్నాయనుకుందాం, ఆ చుట్టుపక్కల 60 మందికి రోగం వస్తే 10 మంది చనిపోవాల్సిందేగా, 50 మందికిగా బెడ్లు ఇస్తారు. అదే 20 మందికి వచ్చింది అనుకుందాం, ఆ 20 మందిని చూసుకోగలగడానికి తగినంత స్టాఫ్, ఆ 20 మందికి వేయాల్సిన తగినంత మందులు కానీ, చూసుకోవడానికి తగిన డాక్టర్లు కానీ ఉన్నప్పుడు 20 మందిలో 19 మందిని దాకా కాపాడగలం మనం. కాబట్టి దయచేసి ఈ కరోనా వైరస్ చైన్ని బ్రేక్ చేయడానికి మీరు మీ వంతు సహాయం దయచేసి చేయండి. ఎన్నిసార్లు ఎంతమంది ఎలా చెప్పినా ఈ రేడియో షోలో ఎన్నిసార్లు కరోనా గురించి మాట్లాడకూడదు అనుకున్నా, ప్రతిసారి ఒక కొత్త బాధతోటి, ఒక కొత్త హృదయాన్ని మెలిపెట్టేసేంత బాధతోటి ఇది తిరిగి వస్తూనే ఉంది. నేను మీతో తిరిగి చెప్తూనే ఉన్నాను, క్షమించాలి. కానీ మొదటిసారి నేను కరోనా ఉద్ధృతిగా ఉన్నప్పుడు ఇండియాలో ఉండడం జరిగింది, ఇండియాలో జనాలను చూడడం జరిగింది, హాస్పిటల్లో తిరగడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ఏం మాట్లాడాలో తెలియనంత బాధ, ఒకేసారి ప్రపంచానంతా ఒక పిడికిలితో గుద్ది చంపేద్దాం అనిపించేంత కోపం, ఎవరి మీదో తెలీదు, అసలు మనుషులంతా చచ్చిపోతే బాగుండేమో అనిపించేంత ఉక్రోషం, ఇవి ఆలోచించి చెప్తున్న మాటలు కావు. అప్పుడు నాకు అనిపించిన భావాల్ని మీతో వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నాను. తెలిసిన వాళ్ళు చిన్న పిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అమ్మ నాన్న ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యి సొంత ఇల్లు ఇప్పుడే అప్పు తీర్చుకొని ఇంకా ప్రశాంతంగా పిల్లలతోటి మనవాళ్ళతోటి గడుపుదామనుకునే వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకొని ఒక కొత్త షాప్ 2-వీలర్ షాప్ స్టార్ట్ చేశాడు ఒక ఆయన. ఇప్పుడే పిల్ల 5 నెలల క్రితం పెళ్ళయ్యి భార్యతోటి పిల్లలతోటి అబ్బా పంచుకుంది జీవితం గడుపుదాం అనుకునే ఒక వ్యక్తి, అప్పుడే ప్రసవించిన తల్లి, ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటే భగవంతుని గొంతు పట్టుకొని అడగాలని, అసలు ఏంటయ్యా నువ్వు, ఏంది ఎందుకు ఇలా చేస్తున్నావని మనసుని అంతగా కలిచివేస్తున్నాయి. మన దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి, వీలైనంత జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర డబ్బులుంటే దయచేసి దాన్ని దాచుకోండి, తక్కువగా ఖర్చు పెట్టండి, మంచి ఆహారం తినండి, వీలైతే పక్కన పేదవాళ్ళకు ఒక 10 రూపాయలైనా సరే సహాయం చేయండి. ఆ సహాయం ఎంతో కొంత ఇప్పుడు డబ్బు రూపంలో తప్ప మనం వేరే రకంగా సహాయం చేయలేని పరిస్థితి. ఇంటికి పిలిచి భోజనం పెట్టలేం, దగ్గర హక్కును తీర్చుకొని వాళ్ళు బాధపడుతుంటే ఓదార్చలేం, ఏమీ చేయలేం, కానీ కేవలం డబ్బులు ఇవ్వగలం. కాబట్టి మీకు గనక ఫార్చునేట్ కొంచెం ఉంటే ఆ ఫార్చ్యూన్ని కొంతమందితో పంచుకోండి. దయచేసి ఈ న్యూస్ చూసి భయపడకండి. న్యూస్లో ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని కేసులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ రోజుకి ఎంతమంది బాగుపడుతున్నారని మాత్రం చెప్పడం లేదు. అది వాళ్ళు ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు. న్యూస్ చూస్తే ఎంత డిప్రెషన్గా ఉంటుంది అంటే, చాలామంది కరోనా పేషెంట్స్ పాపం ఈ న్యూస్ చూసి చూసి వాళ్ళు నిజంగా అంత అయిపోతుందేమో, ఇది వస్తే నాకు జీవితం వృధాయేమో అని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. మనకున్న దరిద్రాలకు సరిపోదు అన్నట్టు ఇది కూడా దయచేసి ఎవరు ఈ టీవీల వాళ్ళకి ఎలా చెప్పాలో, ఏం చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ ఎంతో కొంత పాజిటివిటీ మాత్రం ఈ సందర్భంలో సమాజానికి అవసరం. ఎంత బాధగా ఉన్నా కూడా టీవీలు, ఈ హీరోలు, లేకపోతే సెలబ్రిటీలు అందరూ ముందుకొచ్చి తలా ఒక మంచి మాట పంచుకుంటే బాగుంటుందేమో అని నా మనస్ఫూర్తిగా అనిపించేది ఒక నమ్మకం అనమాట. రోజుకి ఇంత 30 లక్షల మంది కేసెస్ వస్తూ ఉంటే 380,000 మంది దాకా రికవర్ అవుతున్నారు. అంటే దాదాపు 20,000 మంది మాత్రమే రోజుకి ఎక్స్ట్రాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ 20,000కి 4 లక్షలకి చాలా తేడా ఉంటుంది. మీరు నెంబర్ చెప్పే దాంట్లో రోజుకు 3,700 మంది చనిపోతున్నారు అంటారు గుండెపోటులో, దాంట్లో దీంట్లో కూడా దాదాపు అంతేమంది చనిపోతారు. కానీ ఈ లెక్కల్ని విపరీతం చేసి చూపించి చితిమంటలు చూపించడం, అంబులెన్స్లో పిల్లలు జనాలను ఏడుస్తూ చూపించడం, ఇది మనుషుల్ని చాలామందిని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. కోవిడ్ పోయిన తర్వాత కూడా చాలామందికి డిప్రెషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మానసిక రుగ్మత, మానసిక బేలతనం అనేది ఎప్పుడైతే ఒకసారి మనల్ని ఆవహిస్తుందో మన మోస్ట్ వల్నరబుల్ ఫేజెస్లో అది తిరిగి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా హోమ్ ఐసోలేషన్ని పాటించి సరైన మందులు వాడి సరైన రకంగా ఉంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు అని, ఒకవేళ మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే దయచేసి వాళ్ళకి తెలియజేయండి. ఎవరైనా రోడ్డు మీద కోపంగా చిరాగ్గా కనిపిస్తే వాళ్ళ మీద కోప్పడకండి. ఏమో వాడు ఏ బాధలో ఉన్నాడో, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందేమో, వాళ్ళ తమ్ముడు చనిపోతున్నాడేమో, మనకు తెలియదు కదా. ఒక్క దయచేసి ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన పిలుపు ఎంత గొప్పది అంటే, బీ స్టే సేఫ్ బీ కైండ్ అని ఆమె అన్నారు. అది ఎంతో గొప్ప మాట. అప్పుడెప్పుడో మహాత్ముడు అహింస గురించి మాట్లాడినంత గొప్ప మాట నన్ను అడిగితే, ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండడంతో పాటు పక్కన వాళ్ళ మీద జాలి కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. వాడు ఒకవేళ మిమ్మల్ని గుద్దుకొని వెళ్ళిపోయినా కూడా ఒకసారి చెప్తే మీకేం కాకపోతే క్షమించేయండి. ఎవడోడి కష్టాలు వాడివి. రోజుకి 500 సంపాదించుకొని 400 ఆటోకి అప్పు కట్టుకొని 100 రూపాయలు అన్నం తినేవాడు, ఇప్పుడు రోజుకు 200 కూడా రాకుంటే సాయంత్రానికి వాడు ఆ ఆటో ఓనర్ వచ్చి మిగతా 200 ఏవి అని అడిగినప్పుడు రోజుకు 200 ఆ 200 మీద వడ్డీ మీద చక్రవడ్డీ ఎక్కువైపోయి 4 రోజులు తిరిగేసరికి ఊపిరికి బిక్కిరి అయిపోతున్నాడు. దీనికి అట్లాంటి వాళ్ళని దయచేసి క్షమించండి. అందరికీ మీరు చూసిన అందరికీ కష్టాలు ఉన్నాయనుకోండి, చుట్టుపక్కల వాడు ఎవడైనా సరే మనతో సరిగ్గా బిహేవ్ చేయకపోయినా నవ్వేసి పక్కకు వచ్చేయండి, లేదా సైలెంట్గా ఆ ఒక్క క్షణం మీరు ఆ అవమానాన్ని ఫీల్ అవ్వకుండా ఆ బాధని తీసుకొని, బాధని గ్రహించి అర్థం చేసుకొని పక్కకు రండి. గొడవలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, వేరే వాళ్ళని ఉంచండి. ఎక్కడైనా పోతే లైన్లో తోసుకొని ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకండి. ఇప్పుడు ఈ సందర్భంలో మనుషులు బ్రతకడమే కష్టమైపోతుంది. దాంట్లో మళ్ళీ ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. లైన్లో నిలుచుకొని మన వంతు వచ్చినప్పుడు తీసుకొని వెనక్కి వచ్చేయడం తప్పులేదు కదా. అది అలాంటి లైన్లో అందరిని ఉండి తోసుకొని ముందుకెళ్ళడం హీరోయిజంగా చూపించినంత కాలం మన దేశంలో ఇలాంటి పరిస్థితులు మారవేమో. కానీ ఈ సందర్భంలో అయినా మనుషుల ప్రాణాలు ఏదో ఒక చీమల్లాగా దోమల్లాగా ఆలోట్ పెడితే రాలిపోయినట్టు రాలిపోతున్నప్పుడు దయచేసి ఈ సందర్భంలోనూ మనం ఒకరికొకరు జాలి, దయ, ప్రేమ అనే గుణాలతోటి మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారం మరి ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, కానీ ప్రస్తుతానికి ఈ కరోనా విలయ తాండవం ఎలాగైతే ఉందో దాని అది ఎంత తొందరగా వెళ్ళిపోతే మనం దానిలోంచి అంత సంతోషించే వాళ్ళలో మనమంతా ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి భగవంతుని నమ్మితే భగవంతుని ప్రార్థించండి, భగవంతుని నమ్మకపోతే సైన్స్ని, భగవంతుని నమ్మినా నమ్మకపోయినా సైన్స్ని నమ్మండి, ఖచ్చితమైన నియమాలు పాటించండి, ఈ చైన్ని బ్రేక్ చేయండి. ఒకసారి చైన్ బ్రేక్ అయిందంటే అది మళ్ళీ తిరిగి రావడం కష్టం. కాబట్టి మనం అంతా మంచిగా జరగాలని, ఈ ఫేజ్ మన జీవితంలో ఏదో పీడకల లాంటిది తొందరగా అయిపోవాలని, అందరం మళ్ళీ ముందుట్లాగా కనీసం సరదాగా ఒకరితో ఒకరితో నవ్వి చేతులు కలిపి హగ్ చేసుకునే రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీసేసి, మీరు వింటున్నారు 105.4 FM ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో.
ధగధగమనే తూర్పు దిశ పడమరనిసై ముగిసెనె గలగలమనే నది పదనిస కన్నీరులో తడిసెనె కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే సాధువు కలే వెలుగున పడి సత్యం నిలా మెరిసెనె అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసెనే యుద్ధమంత శబ్దం వీడు వీడొక ప్రమాణం రణముల నినదిస్తుంటాడు శరముల ఎదురొస్తుంటాడు మరణ శరణతో రణమితడు వీడొక ప్రమాదం రెప్పచ్చున కళ అడుగడుగున నిజమై కనిపించేలా వీడో విడుదల ఎన్ని ప్రాణాల మౌనాలకి వేళ
This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On the Air.